వేయించారు. అందులో మార్కండేయ పురాణంలో ఉత్తమ మను చరిత్ర చదవండి, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఇందులో ఈ ఆడదాని వర్ణన, ఆవిడ ప్రవర్తన, ఆ బ్రాహ్మడు ఉత్తముడికి ఎలా చెప్పాడో అదంతా యథాతథంగా నేను చెప్పలేను, అంత తక్కువ చెబుతున్నాను, సమయం సరిపోదు కాబట్టి. అంత భయంకరంగా వర్ణించారు. ఇదంతా విని ఉత్తముడు అన్నాడు, ఏమయ్యా నీకేమైనా కొంచెమైనా జ్ఞానం ఉందా? ఆ వాటిని నేను అనకూడదు కాబట్టి అంటాను. భార్య అంటే దేనికి? ఏదో భర్తకి ఎంత అన్నం వండి పెట్టడానికో, సేవ చేయడానికో, లేక ప్రేమగా కాపురం చేయడానికో, సుఖం ఇవ్వడానికి. రూపమా భయంకరం, ప్రవర్తన ఇంకా భయంకరం. ఇటువంటి స్త్రీతో నువ్వేం సుఖపడతావు? నా మాట విని ఆవిడ పోయిందనుకుని శనుదులు పోయిందనుకో, మా ఊళ్ళో ఇంకా ఓలేడంతమంది మంచివాళ్ళు ఉన్నారు, ఓ మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేస్తావు, నువ్వు కుర్రాడివే, ఇంత చేసి నీకు 35 ఏళ్ళు లోపే ఇంకో పిల్లని చేయినా అంటే ఆయన ఎగాదిగా చూసి, భార్య కొట్టినా తిట్టినా మహాపాపాలు చేసినా ఎంత గయ్యాళైనా ఆవిడని దాటి వెళ్ళను అని నేను ఒక సామెత చెప్పాను. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు మంత్రంలో, మగవాడికి స్వేచ్ఛనివ్వాల. భార్య ఎటువంటిదైనా ఆమెను పూజించాలి, గౌరవించాలని శాస్త్రం. భార్య లేకపోతే నా యజ్ఞములు పనికిరావు. రెండు కారణముల చేత నా భార్యను నేను విడిచిపెట్టను. నేను రోజు యజ్ఞం చేస్తాను. యజ్ఞం చేయాలంటే పక్కన భార్య ఉండాలి. భార్యావిహీనుడు యజ్ఞానికి పనికిరాడు. రెండోది వేదమంత్రాలలో నాతి చరామి అని ఒక వాగ్దానం చేశాను, ఆవిడను దాటి వెళ్ళనన్నాను. కాబట్టి కట్టుకున్న పెళ్ళాం పెళ్ళామే, పెళ్ళాం లేనివాడు భర్తలా అవుతాడు, పెళ్ళాం లేనివాడు రాజుగా పరిపాలనకి పనికిరాడు, భార్యను విడిచినవాడు యజ్ఞానికి పనికిరాడు, భార్యను విడిచినవాడు ధర్మకార్యాలకి పనికిరాడు అనగానే ఇంతకీ వచ్చినవాడు తన పెళ్ళాన్ని వెతకమంటున్నాడా, నన్ను తిడుతున్నాడా అని అనుమానం వచ్చింది దీనికి. ఈయన అప్పటికి 2-3 రోజులు అయింది భార్యను వదిలిపెట్టి, ఈయన దెప్పడానికి వచ్చినట్టు అనిపించింది దీనికి. నా భార్య ఎంత అందగత్తే, ఏదో పానకం తాగమంటే కోపం వచ్చి కాస్త తిట్టింది తప్ప నిజానికి ఈయన పెళ్ళంతో పోలిస్తే నా భార్య దేవత. అటువంటి దేవతని తొందరపడి అనుమానించి అడవిలో వదిలేశాను. అందుకని దెప్పడానికి బ్రాహ్మణ రూపంలో దేవుడు వచ్చాడా అనిపించి చిన్నబోయి, సరే ఏమనలేక మీ భార్యను వెతికిస్తానులేండి, మీరు ఇంటికి వెళ్ళండి, మీకు భార్య దొరకగానే కబురు పెట్టి మీ ఇంటికి పంపిస్తాను అన్నాడు. మరో మాట అండోయ్, మావిడికి కుడి చెవి అంతా తెగిపోయి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి అన్నాడు ఆయన. సరిపోయింది, ఇంకేమన్నా ఉన్నాయా అవకరాలు? ఈ కాలికి వేళ్ళు ఉంటాయే, ఆ వేళ్లలో ఈ బొటన వేలు ఇంత పొడుగుంటుందండి మిగతా వేళ్ల కంటే. ఓహ్ సరిపోయింది, ఇంక వెళ్ళిరా చాలు, ఈ వర్ణనతో నీ భార్యను వెతికి పట్టుకొస్తాను అన్నాడు ఆయన. మర్నాడు ఉదయమే పూజలు పూర్తి చేసుకుని ఒక తెల్లని గుర్రం ఎక్కి కత్తి వరలో పెట్టుకుని మహావీరుడు ఉత్తముడు సైన్యం లేకుండా ఒంటరిగా కేకారణ్యానికి బయలుదేరాడు. నైమిషారణ్యంలో భార్యను వదిలిపెట్టిన విషయం భటుడు చెప్పాడు కదా, అందుకని ఒంటరిగా నైమిషారణ్యం వచ్చాడు. అలా నైమిషారణ్యంలో చాలా చోట్ల వెతికాడు. ఎందుకంటే ఆయనకి నమ్మకం ఏంటంటే తన భార్యను విడిచిపెట్టిన చోటే ఆ బ్రాహ్మడి భార్య కూడా దొరుకుతుందేమో అని ఆశ. ఒక పక్కన బ్రాహ్మణుడి యొక్క భార్యను వెతికినట్టు ఉంటుంది, ఈ వంకతో విడిచిపెట్టిన తన భార్యను కూడా తెచ్చుకుంటే ఆయన తెప్పాడు కాబట్టి మళ్ళీ వెనక్కి తెచ్చుకుని నా భార్యతో కాపురం చేసుకుందాం అనిపించింది. అందుకని ఆయన అయోధ్య నుంచి బయలుదేరి ఈ నైమిషారణ్యానికి వచ్చాడు. దారిలో ఒక చోట ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పేరు త్రికాలజ్ఞుడు, అంటే మూడు కాలములలో ఎక్కడ ఏమి జరిగిందో గ్రహించగలిగేవాడు. జరిగిపోయింది చెప్పగలడు, జరగబోయేది చెప్పగలడు, ప్రస్తుతం జరుగుతున్నది చెబుతాడు. అలా మూడు కాలములను ఎరిగినవాడు గనక ఆయనని త్రికాలజ్ఞుడు అన్నారు. ఆ త్రికాలజ్ఞముని ఆశ్రమం దగ్గర ఈ రాజుగారు ఆగాడు. ఆయనకి బాగా దాహం వేసింది, కొంచెం ఆకలి వేసింది. ఈ మహర్షి ఆశ్రమంలో మంచినీళ్ళు దొరుకుతాయి, ఆహారం దొరుకుతుందనుకుని ఆశ్రమం దగ్గర ఆగాడు. వెంటనే మహర్షి ఆయన్ని చూచి, అమ్మో మన దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి వచ్చాడు, ఒరే శిష్య ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, అర్ఘ్యం పాద్యం అన్నీ ఇయ్యి అన్నాడు. అనగానే శిష్యుడు గురువుగారికేసి అగాదిగా చూసి, గురువుగారు ఇతడు అర్ఘ్యపాద్యాలకు అర్హుడు అవునో కాదో మీరే ఆలోచించండి అన్నాడు. అనగానే ఋషి కళ్ళు మూసుకుని, వీడికి అర్ఘ్యం వద్దు పాద్యం వద్దు, తాగడానికి మాత్రం మంచినీళ్ళు ఇయ్యి అన్నాడు. కూర్చోడానికి ఆసనం ఇయ్యి, ఇంటికి వచ్చిన వాడిని గౌరవించాలి గనక వీడికి ఆసనం ఇచ్చి మంచినీళ్ళు ఇయ్యి అనగానే రాజుగారికి ఆసనం ఇచ్చారు. జింక చర్మం మీద కూర్చోబెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు, తినడానికి పళ్ళు ఇచ్చారు. కానీ రాజుగారు మంచినీళ్ళు తాకకుండా పళ్ళు తినకుండా, మహర్షి నాకు ఒక అనుమానం, మీరేమో నన్ను అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించమని మీ శిష్యుడికి చెప్పారు, శిష్యుడేమో నేను అర్హుడు అవునో కానో చూడమన్నాడు. మీరేమో కళ్ళు మూసుకుని నేను అర్హుణ్ణి కానని తీర్మానించారు. ఏ కారణము చేత మీ దగ్గర అర్ఘ్యపాద్యములు పుచ్చుకోవడానికి నేను అర్హుణ్ణి కాకుండా పోయాను, నా అనర్హతకి కారణమేమిటి అన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నీకే తెలుసు కదా, కట్టుకున్న పెళ్ళాన్ని కోపంతో అడవిలో వదిలిపెట్టిన దౌర్భాగ్యుడివి, భార్యను విడిచిపెట్టినవాడు, అది కూడా భార్య విడిచిపెడితే దోషం కాదట, భార్యను తాను విడిచిపెడితే అటువంటి వాడు ఏ పూజలకి పనికిరాడు, యజ్ఞములకు పనికిరాడు, మాలాంటి ఋషుల గౌరవాలు అందుకోవడానికి పనికిరాడు. భార్యావిహీనాహ పశుభిస్సమానాహ, భార్యని విడిచిపెట్టిన దుర్మార్గులు పశువులతో సమానులు. అందుకే నీకు అర్ఘ్యపాద్యం ఇవ్వలేదు, గౌరవాలు ఇవ్వలేదు, కానీ రాజు గనక కూర్చోడానికి ఆసనం, తినడానికి పళ్ళు మంచినీళ్ళు ఇచ్చాం అనగానే ఈయన తెల్లబోయి అక్కడ చూస్తే బ్రాహ్మడేమో తన భార్యను వెతికి తెమ్మని, భార్య లేనివాడు ఎందుకు పనికిరాడన్నాడు. ఈ ఋషిగారు చూస్తే ఇలా అన్నాడు, ఒక్కసారి భార్యను విడిచిపెడితే ఇన్ని కష్టాలు వస్తాయా అని బాధపడి, మహర్షి ఎక్కడ ఏ మూల ఏం జరిగినా మీకు తెలుసని పెద్దలు చెబుతారు, అందువల్ల అడుగుతున్నాను. ఓ బ్రాహ్మణోత్తముడి భార్యను వెతుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను నేను, అతని భార్య ఎక్కడుందో చెప్పండి అన్నాడు. ఆయన నవ్వి, ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఒక భయంకరుడైన రాక్షసుడు ఒకడున్నాడు, ఆ రాక్షసుడు ఎంతటి పాపాత్ముడైనా సరే నిమిషాల్లో పుణ్యాత్ముడిగా మార్చగలిగేంత గొప్పవాడు, పాపాత్ముల్లో పాపాలు తినగలడట ఆయన. మనం ఏదన్నా తెలుసో తెలియకో పాపం చేస్తే ఈ పాపం కనబడదు కదా, కనబడని పాపాన్ని ఆయన మన శరీరాన్ని ఆవహించి టక్కును మింగేస్తాడు, తద్వారా అప్పుడు మన పాప ప్రక్షాళమై మనం పుణ్యాత్ములు అవుతాం. పాపాత్ముల పాపములను భక్షణ చేయగలిగే శక్తి ఉన్న ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడి యొక్క ఆశ్రమంలో ఈ బ్రాహ్మడి భార్య ఉన్నది, ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఆశ్రమం ఉంది అనగానే ఉత్తముడు గుర్రం ఎక్కి చకచక ఆ రాక్షసుడున్న ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయానికి అక్కడ రాక్షసుడు లేడు, అతని పరివారం ఎవరూ లేరు, అతని ఆశ్రమంలో మాత్రం ఈ బ్రాహ్మడి భార్య కనపడింది. చూడగానే ఆవిడ బ్రాహ్మడి భార్య అని అర్థమైపోయింది, ఎందుకనంటే ఆవిడ చక్కగా ఆ రూపం బ్రాహ్మడిగా తక్కువ వర్ణించాడు, అంతకంటే ఇంకా అందంగా ఉందిలేండి ఆవిడ, అందుకని ఆవిడ చూడగానే అర్థమైపోయి, ఏవమ్మా మా రాజ్యంలో ఉన్న ఫలానా బ్రాహ్మణోత్తముడి యొక్క భార్యవు నువ్వేనా అంటే అవునండి అంది ఆవిడ. అబ్బో నీ కంఠం కూడా ఎంత మధురంగా ఉందో, పద్మాకర్ గారు ఉపన్యాసంలో మధ్యలో మైకిస్తే నువ్వు పాడుతూ ఉంటే అబ్బబ్బబ్బో ఇంక తక్కిన వాళ్ళు పాడక్కర్లా, అంత మధురంగా ఉంది నీ కంఠం అనుకునేనా. అమ్మా నిన్ను ఎవరెక్కడికి తీసుకొచ్చారని అడిగితే ఏం చెప్పనండి, ఎవడో ఒక రాక్షసుడు నేటికి 8 రోజుల క్రితం నన్ను ఎత్తుకొచ్చి ఆశ్రమంలో పెట్టాడు. ఆ రాక్షసుడు మంచి భయంకరంగా ఉన్నాడు, తాడి చెట్టంత పొడుగున్నాడు, బోడిగుండుతో ఉన్నాడు, మెట్టగుట్లతో ఉన్నాడు, ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు, పోనీ నన్ను పెళ్లి చేసుకుంటున్నాడా లేదు, తినడానికి తీసుకొచ్చాడా వాడు తినడం లేదు, తినడానికి తేలేదు పోనీ వివాహానికి కాదు, నాతో మాట్లాడు, ఈ గుడిసెలో పారేసి వేళకెంత ఫలాలు మాత్రం ఇచ్చి ఆహారం మాత్రం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మాత్రం పోతాడు, ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వెళ్ళకుండా గుడిసె చుట్టూ మంత్రశక్తుల్ని దల్లాడు. వాడిని చూస్తే భయం, నాకు ఇప్పుడు అర్థమైంది మా ఆయన అంటే ఎంత గొప్పవాడు, మా ఆయన నన్ను ఎంతో ప్రేమతో నెత్తి మీద పెట్టి చూసుకుంటే ఆయన రోజు 3 పొట్ల కర్రతో కొట్టేదాన్ని, ఆ పాపం వల్ల ఈ రాక్షసుడు ఇక్కడికి పట్టుకొచ్చాడు, ఇంక ఇంటికి వెళ్ళాక మాత్రం మా ఆయన అంతలా కొట్టాలనిపించట్లా, 3 పొట్ల కాకుండా 1 పొట్టే కొడతాను ఇక మీదట అంది ఆవిడ. అనగానే ఈయన, అమ్మాయి ఇప్పుడు నువ్వు తిరిగి నీ భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా అంటే
వెళ్ళాలనుకుంటున్నానండి అంది.
ఆ పళ్ళు అంత బయటికి పెట్టి మాట్లాడకు, వెళ్ళాలనుకుంటున్నావు అంతే కదా, సరే సరే అన్నాడు ఈయన. సరిగ్గా సమయానికి తాడి చెట్టు ఆకారంతో భయంకర రాక్షసుడు తన భార్యలతో అక్కడికి వచ్చేశాడు. ఆ భార్యలతో వచ్చిన ఆయన రాజుగారిని చూడగానే అమాంతంగా సాష్టాంగ నమస్కారం చేసి, మా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న, భూమండలాన్ని పరిపాలిస్తున్న స్వయంభువ మను వంశంలో పుట్టిన ఉత్తమ మీకు నమస్కారం అన్నాడు. అప్పుడు ఈయన తెల్లబోయి, నువ్వు నన్ను గుర్తించావా అంటే, గుర్తించడం ఏంటండి, మీరు ఎంతో మహాత్ములు ధర్మాత్ములు, మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మేము సుఖంగా ఉంటున్నాం, మీరు మాకు ప్రభువులండి, మేము మీ బానిసలం అండి అన్నాడు రాక్షసుడు. నా గొప్పతనం నీకు తెలుసు కాబట్టి ఇక నిన్ను శిక్షించను, కానీ ఒక మాట అడుగుతాను విను, నీలాగా వినయంగా ఉన్న రాక్షసుల్ని చంపకూడదు కాబట్టి నేను నిన్ను చంపడంలా, లేకపోతే నా కత్తితో నీలాంటి కరుకు రాక్షసుల తలలు తెగ అవతల పారేసేవాణ్ణి. అవును, ఏ కారణం చేత ఈ విప్రుడి ఎల్లాలని ఇక్కడికి తీసుకొచ్చావని అడిగాడు. ఆయన నవ్వి, ఆ ఒక్కటి అడగతారా మహారాజా, అడగకుండా ఉండకూడదా, నేను మీకు సమాధానం చెప్పి తీరాలా అన్నాడు. మరి చెప్పదటయ్యా, నువ్వు ఈవిడిని పట్టుకొచ్చావు, ఈవిడ భర్తేమో ఈవిడ కోసం బెంగెట్టుకున్నాడు, పోనీ ఎందుకు తెచ్చావో నాకు అర్థం కాలేదు, ఆవిడ చూస్తే భయం వేస్తుంది కాబట్టి కామంతో తేలేదు నువ్వు, తినడానికి వచ్చావా అంటే తినడానికి తెచ్చుంటే ఈ పాటిగా తినేసేవాడివి. మరి ఎందుకు తెచ్చావంటే మేము నరమాంస భక్షకులమైన రాక్షసులం కాం, కాబట్టి నరుల్ని తినం, అందులో బ్రాహ్మడి బెళ్ళాన్ని ఎలా తింటాం. ఇక రెండవది, నేను ఇలాంటి పరస్త్రీలని పొరపాట్లు కూడా తీసుకున్నాను. నా దగ్గర బంగారం లాంటి భార్యలు కొన్ని వందల మంది ఉన్నారు, దేవతా స్త్రీలు ఉన్నారు. ఈ దౌర్భాగ్యాల మీద నాకేం వ్యామోహం లేదు. మరి ఎందుకు తీసుకొచ్చానో తెలుసిన, మేము రాక్షసులం, నాకు బోలెడంత సైన్యం ఉండేది, ఆ సైన్యంలో ఇప్పటికీ సగం మంది చచ్చిపోయారు. ఎందుకు తెచ్చారో తెలుసిన, ఈ స్త్రీ భర్త రోజు ఉదయం పూట ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు సకల భూత ప్రేత నాశనార్థం యాగం కరీష్యే అని మంత్రం చదువుతున్నాడు. ఆయన మంత్రం చదివినప్పుడల్లా మా రాక్షసులు భూత ప్రేతాలు నాశనమైపోతున్నాయి. అతడు యజ్ఞం చేస్తే కొంతకాలానికి రాక్షసులందరూ చచ్చిపోతారు. రాక్షసుల నాశనానికి యజ్ఞం చేస్తున్న ఆ బ్రాహ్మణ్ణి మేము ఎదిరించలేకపోతున్నాం, ఎందుకంటే ఆయన మంత్రవేత్త. మా రాక్షసులు బతకాలి అంటే ఆయన యజ్ఞం ఆపాలి. ఆయన యజ్ఞం ఆపాలంటే ఆయన యజ్ఞం ఆపించే శక్తి మాకు లేదు. ఇంకా మేము అందుకని బాగా ఆలోచించి పక్కన భార్య లేకపోతే ఆయన యజ్ఞానికి పనికిరాడు. యజ్ఞం చెయ్యడు గనక మా రాక్షసులకి నాశనం ఉండదు, కాబట్టి ఆయన చేత యజ్ఞం ఆపించడానికి ఈవిడ ఎత్తుకొచ్చి ఇక్కడ దాచానండి అన్నాడు ఆయన. అంటే సూటిగా మళ్ళీ ఏం చెప్పాడు, రాజుగారికి భార్య లేకపోతే నువ్వు యజ్ఞం చేయడానికి పనికిరావని చెప్పినట్టు అయిపోయింది. రాజుగారికి మళ్ళీ గుండెలో గుచ్చుకుపోయింది, భార్యావిహీనుడు యజ్ఞానికి పనికిరాడు అని నన్ను తెప్పినట్టు అయ్యింది అనుకున్నట్ట. ఆ తర్వాత, మహారాజా ఇప్పుడు 8 రోజుల క్రితం ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ 8 రోజులుగా ఆ కశ్యప ప్రజాపతి గారు యజ్ఞం చేయడం మానేశాడు. ఆయన యజ్ఞం ఆపేయడం వల్ల మా రాక్షసుల యొక్క జాతి నాశనం కాకుండా మళ్ళీ అభివృద్ధి అయ్యింది. ఇప్పుడు అర్థమైంది కదా, అందుకే తెచ్చాను. ఇప్పుడు మీరు కావాలంటే ఈవిడ మీతో పంపేస్తాను. ఈవిడ భర్త అలో లక్షణాన్ని మీ దగ్గరకు వచ్చాడు, మీరు అందుకే ఈవిని తీసుకెళ్ళడానికి వచ్చారని నాకు తెలుసు, ఈవిని ఇస్తాను. కానీ ఇచ్చాక నాకు చిన్న ఉపకారం చేయించండి. ఆయన యజ్ఞాలు చేస్తున్నప్పుడు రోజు ఉత్తిష్టంతో భూత పిశాచాహ అనమనండి చాలు, కానీ మొత్తం భూతాలన్నీ నాశనం అయిపోవాలి వినాశనార్థం అని మాత్రం యజ్ఞం చెయ్యకుండా చూడండి అనగానే నేను ఆయనతోటి ఒట్టేయించుకుని మిమ్మల్ని నాశనం కాకుండా చూస్తాను, యజ్ఞంలో రాక్షసులు నాశనం కాకుండా చూస్తాను అని మాటిచ్చి, ఇప్పుడు ఈ అమ్మాయి పరమ భయంకరురాలు గయ్యాళి. ఇప్పుడు కూడా ఏమంటోంది, నా భర్త దగ్గరికి వెడితే పూర్వమంతలా కొట్టనంటోంది, అంటే ఒకసారైనా కొడుతుందన్నమాట. దయత నువ్వు పని చేయకూడదా, నువ్వు ప్రాణులలో ఉన్న పాపములను మింగుతావట, ఈవిడ హృదయంలో చేరి ఈవిడలో ఉన్న కుళ్ళు బుద్ధి దుర్బుద్ధి మింగేయకూడదా, అలా మింగితే ఈవిడ పరమ పతివ్రత అయ్యి తన భర్తని ప్రేమిస్తుంది అనగానే ఈయన వెంటనే ఆవిడ హృదయంలో చేరి ఆవిడలో ఉన్న దుర్బుద్ధిని మింగాడు. దాంతో ఆవిడకి మనస్సు మంచిదయ్యింది. అప్పుడు ఆవిడ కన్నీళ్లు పెట్టుకుని, అయ్యో మా ఆయన్ని 3 పొట్ల కర్రతో ఎన్ని బాధులు బాధాను, ఆయన బుర్ర మీద ఇంతంత కాయలు కాచేసేయి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఆ కాయలకి కాపడం పెడతాను, ఆ కాయలు తగ్గిస్తాను అని ఏడ్చింది. చాలమ్మా ఇలా అన్నావు, ఇక మీ ఆయన దగ్గరికి చేరుస్తాను అని రాక్షసుని పిలిచి, నేను ఎప్పుడైనా పిలిస్తే వచ్చి నాకు చిన్న చిన్న ఉపకారాలు చెయ్యన్నాడు, తప్పక మీరు అలా తలుచుకోగానే వస్తానండి అన్నాడు రాక్షసుడు. అప్పుడు ఈ ఉత్తముడు ఈ బ్రాహ్మణ పత్తిని తీసుకొచ్చి ఆ కశ్యప ప్రజాపతి గారికి ఇచ్చి, అయ్యా ప్రజాపతి గారు ఇదిగో మీ భార్యను మీకు తిరిగిచ్చాను అంటే, ఆ కశ్యపుడు వేరు, ఈయన వేరు, పేర్లు అంతా వాళ్ళంతా కాశ్యప గోత్రం వాళ్ళు. మళ్ళీ ఈయనకేసి చూస్తున్నారు మీరు, పాప ఆయన కేసి, ఈయన భార్య చాలా ఉత్తమురాలు, ఆవిడ బహుళ కాదు. మొత్తం మీద నీ భార్యను నీకు ఇస్తున్నాను, మీరు చిన్న పని చెయ్యండి, రోజు రాక్షస వినాశనార్థం యజ్ఞం చేస్తున్నారు అలా చేయకండి, దాంతో రాక్షస జాతి నాశనం అవుతుంది. ఏ జాతిని నాశనం చేయకూడదు తెలుసా, సృష్టిలో అన్ని జాతులు వాళ్ళు ఉండాలి, అందరూ గొప్పవాళ్లే, ఎవరి స్థాయిలో వాడు గొప్పవాళ్ళు. పొరపాటున మనకు అభిప్రాయ భేదాలు ఉంటే ఆ అభిప్రాయ భేదాలు తొలగించుకోవాలి, లేదా ఇష్టం లేదా మాట్లాడుకూరుకోవాలి, కానీ వాళ్ళంతా నాశనం అవ్వాలని మాత్రం కోరుకోకూడదు అనగానే, ఈరోజు నుంచి రాక్షస వినాశన యజ్ఞం చెయ్యనండి అన్నాడు ఆయన, తన భార్యను తీసుకున్నాడు. అప్పుడు ఆయన ఈ బ్రాహ్మణుని, మహాత్మా మీరు చాలా గొప్ప యజ్ఞములు చేయించగలరు, మిమ్మల్ని నేను కోరి కోరుతాను, మీ భార్యని మీకు ఇచ్చాను, ఇప్పుడు నా భార్యని కూడా నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఆవిడ ఎక్కడుందో నాకు తెలియదు, ఆవిడ ఎక్కడుందో త్రికాలజ్ఞమునిని అడిగి తెలుసుకుంటాను, ఒకవేళ ఆవిడ వెనక్కి తెచ్చినా పూర్వంలాగా మళ్ళీ ఆవిడ నన్ను తిడుతుందేమో నాకు తెలియదు, కాబట్టి నా భార్య అందంగా మారి పవిత్రంగా మారి నా దగ్గరకు వచ్చేందుకు ఏదన్నా యజ్ఞం ఉందా అని అడిగాడు. లేకపోవటం ఏంటండి, ఈ భూమండలంలో ప్రతి కార్యక్రమానికి ఒక విరుగుడున్నది, నీ భార్య రోజు నిన్ను తిట్టేది. తిడుతున్న నీ భార్య నీకు మిత్రురాలై అనుకూలవతి అవ్వాలంటే ఒక గొప్ప యజ్ఞాన్ని వేదాల్లో చెప్పారు. ఆ యజ్ఞం పేరు మిత్రవింద, మిత్రకామేష్టి యాగం. కామ ఇష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం, ఇష్టి అంటే యజ్ఞం అని అర్థం గుర్తుపెట్టుకోండి. ఇష్టి అంటే యజ్ఞం, కోరికతో యజ్ఞం చేస్తే కామేష్టి అంటారు. మనం ఏదైనా ఒక కోరిక తీర్చుకోవడానికి యజ్ఞం చేస్తే కామేష్టి, ఏ కోరికతో యజ్ఞం చేస్తే ఆ పేరు ముందు చేరుస్తాం. పుత్రులు కావాలనే కోరికతో చేస్తే యజ్ఞం పుత్రకామేష్టి, శత్రువులు మిత్రులు అవ్వాలంటే అప్పుడు మిత్రకామేష్టి, లేదా లక్ష్మీదేవి మనకు రావాలని చేస్తే లక్ష్మీకామేష్టి, పిల్లలకు విద్య కావడం కోసం యజ్ఞం చేస్తే విద్యాకామేష్టి, నీ భార్య నీకు మిత్రురాలవడం కోసం మిత్రవింద మిత్రకామేష్టి అనే పేర్లు కలిగిన యజ్ఞం చేయిస్తాను, ఆవిడెక్కడుందో వెతికి తీసుకు తెచ్చుకో అన్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు. అనగానే వెంటనే ఈయన త్రికాలజ్ఞముని దగ్గరికి వెళ్ళాడు. ఆ త్రికాలజ్ఞముని దగ్గరికి వెళ్ళి తన భార్య ఎక్కడుందో తెలుసుకుని ఆవిడ్ని తెప్పించి మళ్ళీ యజ్ఞం చేయించగానే ఆవిడ చక్కగా మారిపోయి భర్తను ఎంతో ప్రేమగా చూసి, ఏమండి ఇన్నాళ్ళు మిమ్మల్ని కొట్టాను తిట్టాను ఏమనుకోకండి అన్నది. ఆయన కూడా ఎంతో హాయిగా మళ్ళీ తన భార్యను దగ్గరికి తీసుకుని, అంటే ఎంతో ఇష్టం, ఏదో కొన్ని కొన్ని కోపాలు వచ్చి అనుమాన పిశాచ్యం పట్టుకున్నాను, అలా నిన్ను అడవిలో విడిచిపెట్టాను, ఇక మనం మళ్ళీ కలుసుందాం అని ఇప్పుడు ఈ బ్రాహ్మణ దగ్గరకు వచ్చి, నాకు చిన్న అనుమానం అండి, పెళ్ళైనప్పటి నుంచి ఎందుకు నా భార్య మీదేమో నాకు ప్రేమ, ఆవిడకి నా మీద ద్వేషం అండి అని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నీ ముహూర్తంలో లోపమది, పరిణయవేళ నిన్ను రవిభౌమ శనైశ్చరులున్ భవత్సతిన్ సురగురుడున్ దైత్యగురుడు చూచుట చేత. పెళ్లి ముహూర్తం సక్రమంగా లేకపోతే భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు, తగాదాలైనా వస్తాయి, లేదా ఎవరో ఒకరు ముందో వెనకో వెళ్ళిపోతారు, తొందరగా వియోగం కలుగుతోందంటే అది ముహూర్త బలము అన్నారు. నీ ముహూర్తం పెట్టినప్పుడు అందులో నిన్ను సూర్యుడు, కుజుడు, శని ఈ ముగ్గురు చూస్తున్నారు, అంటే నీ లగ్నంలో ముగ్గురు ఉన్నారు, నీ భార్య లగ్నంలో శుక్రాచార్యుడు, బృహస్పతి ఉన్నారు, అందుకే ఆవిడ మీద నీకు ప్రేమ ఉంది, నీ మీద ఆవిడకి ద్వేషం ఉన్నది. మనకి కాలచక్రం అనుకూలిస్తే సరైన భార్యాభర్తలు లభిస్తారు, పూర్వజన్మ సుకృతం లేకపోతే, పూర్వజన్మలో కొన్ని పాపాలు చేస్తే ఈ జన్మలో అనుకూల దాంపత్యం ఉండదు. అసలు కారణం అది, అనుకూల దాంపత్యం ఎందుకు ఉండదు అంటే అదే కారణం. ఉదాహరణకి ఆ బ్రాహ్మడే చెప్పాడు, ఈ జన్మలో నాకు ఈ దౌర్భాగ్యాలు ఎందుకు భార్య అయింది, నేను అందంగా ఉన్నాను, ఆవిడ ఇంత నల్లగా కురూపిగా ఉన్నవిడ నాకు వచ్చింది, నన్ను తిట్టేది, కారణం నా పూర్వజన్మలో నేను చేసిన పాపం. నేను పూర్వజన్మలో ఇద్దరు భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టి భార్య ద్వారా భర్తకి విషం పెట్టించాను, ఆ పాపం వల్ల ఈ జన్మలో ఆ చచ్చిపోయిన భర్త ఈ స్త్రీ రూపంలో నాకు భార్యగా పుట్టి నన్ను ఏడిపిస్తున్నది. పూర్వజన్మలో మనం తెలుసో తెలియకో కొన్ని దోషాలు చేస్తే ఆ దోషాల వల్ల ఈ జన్మలో అందంగా అనుకూలంగా సుఖంగా ఉండే భార్యాభర్తలు ఉండకుండా భార్య ఒక మాట అంటే భర్త ఇంకో మాట అనడం, లేదా భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు అనుమానించుకోవడం, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం, లేదా ఒకళ్ళ ప్రవృత్తి ఒకళ్ళకి నచ్చకపోవటం, లేదా దురదృష్టవశాత్తు తొందరగా ఒకళ్ళు ముందో ఒకళ్ళు వెనకోవడం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పూర్వజన్మ కర్మలు. ఈ కర్మలు ఈ జన్మతో పోవాలంటే ఏం చెయ్యాలో కూడా చెప్పాడు. ఇందులో నైమిషారణ్యంలో గురువుల దగ్గర ఒక మంత్రాన్ని సేకరించి, ఎంతో పూర్వమే ఆ మంత్రాన్ని గురువుగారు ఇచ్చుంటే ఆ మంత్రాన్ని నైమిషారణ్యంలో ఒకరోజు జపం చేస్తే ఆ జపం వల్ల ఇలాంటి పూర్వజన్మలో చేసిన సకల దోషాలు ప్రక్షాళనమైపోతాయి. ఇంక ఇంతకంటే సులభోపాయం మరొకటి లేదు. అందుకే నైమిషం సకల పాప పరిహార వనము అన్నారు, అనిమిష క్షేత్రం అన్నారు. కాబట్టి నీ పూర్వజన్మ సుకృతాలు మీకు ఈ భార్యాభర్తల మధ్యలో వియోగాలు సంయోగాలు కలిగిస్తున్నాయని గానీ, ఆయన వెంటనే ఆ గురువుగారి దగ్గరే ఆ నైమిషారణ్యంలోనే భార్యను అక్కడే విడిచిపెట్టాడు కదా, అదే నైమిషారణ్యంలోనే యజ్ఞం చేయించుకున్నాడు. ఆ నైమిషారణ్యంలోనే ఆయన గురువుగారి దగ్గర ఒక మంచి మంత్రానుష్ఠానం సేకరించాడు. భార్యాభర్తలిద్దరూ ఆ మంత్రం చేశారు. దాంతో వాళ్ళు యావజ్జీవితం ఆనందంగా గడిపారు. వారిద్దరికీ ఉత్తమ కాలంలో, ఉత్తమ ముహూర్తంలో, ఉత్తమమైన రాత్రి ఒక కొడుకు పుట్టాడు. అందుకని వాడికి ఉత్తముడు అని పేరు పెట్టారు. ఆయన మనకి మనువులలో మూడవ మనువు అయ్యాడనమాట. మనకి మొత్తం మనువులు 14 మంది. మొదటివాడు స్వయంభవ మనువు, రెండోవాడు సారోచిషుడు, మూడోవాడు ఈ ఉత్తముడికి బహుళకి పుట్టిన ఉత్తమ మనువు, నాలుగోవాడు తామస మనువు, ఐదోవాడు రైవత మనువు, ఆరోవాడు చాక్షుష మనువు, ఇప్పుడు మనం ఏడవ మనువు కాలంలో ఉన్నాం. అందుకే సంకల్పంలో వైవస్వత మన్వంతరి అని చెప్పుకుంటున్నాం. ఈ ఏడో వాడు వైవస్వత మనువు. ఈయనకే మరో పేరు సత్యవ్రతుడు లేక శ్రాద్ధదేవుడు. ఈ తర్వాత రాబోయేవాడు బలిచక్రవర్తి ఇంద్రుడు అవ్వబోతున్నాడు భవిష్యత్తులో. ఆ బలిచక్రవర్తి ఇంద్రుడు అయ్యే సమయంలో సూర్యుడి యొక్క కొడుకు సావర్ణి అనేవాడు మనువు అవుతాడు. ఆ తర్వాత బ్రహ్మసావర్ణి, ఆ తర్వాత దక్షసావర్ణి, ఆ తర్వాత మేరుసావర్ణి, ఆ తర్వాత రుద్రసావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు, ఆ తర్వాత భౌత్యుడు. మొత్తం 14 మంది మనువులు. మళ్ళీ వీళ్లే రొటేట్ అవుతూ ఉంటారు. వీళ్ళు శరీరం విడిచిపెట్టినా కలియుగ అంతవరకు పైన నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఈ 14 మనువులు వాళ్ళు ఎదురుగుండా లేకపోయినప్పటికీ వీళ్ళు నిరంతరం మనల్ని పైనుంచి తమ ధర్మశాస్త్రంతో రక్షిస్తారు. అలాంటి ఒక మనువు ఈ నైమిషారణ్యంలో యజ్ఞం చేసి గురువు దగ్గర మంత్రానుష్ఠానం స్వీకరించి జపం చేయటం వల్ల ఉత్తముడు అనేవాడికి కొడుకుగా పుట్టాడు. నైమిషం భార్యాభర్తలలో పూర్వజన్మలో ఉన్న దోషాలు ఏమైనా ఉంటే తొలగిస్తుంది, పూర్వజన్మ కర్మలను తొలగిస్తుంది, రాబోయే కర్మల్ని తొలగిస్తుంది. అన్నిటికీ మించి నాకు మోక్షం కావాలి, ఇక మళ్ళీ ఈ బంధములు వద్దు అనుకున్నవాడికి తప్పక కైవల్యమిచ్చి కాశీలో మరణించే యోగాన్ని ఈ నైమిషారణ్యమే ఇవ్వగలదు. ఎంత గొప్పవాడైనా నైమిషారణ్యం వచ్చిన తర్వాతే కాశీ వెళ్ళగలిగితే అటువంటి వాడికి మోక్షం వస్తుంది. మోక్షం రావాలంటే, పునర్జన్మ లేకుండా పోవాలంటే కాశీలో మరణించాలి. కాశ్యాంతు మరణాత్ ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది. చీమలు దోమలు కూడా అక్కడ చచ్చిపోతే ఇక మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరం లేకుండా శాశ్వతంగా కైలాసంలో ఉంటాయి. ఆ కాశీ మరణం రాకపోతే మాత్రం ఇలాగే ఈ జన్మలో ఆడగానో మొగ్గానో పుట్టాం. వచ్చే జన్మ ఎలా ఉంటుందో తెలియదు. ఈ జన్మ అంటే మానవ జన్మ. వచ్చే జన్మలో మళ్ళీ పురుగై పుట్టచ్చు, లేకపోతే పక్షి అయి పుట్టచ్చు, ఉడుమై పుట్టచ్చు, బల్లై పుట్టచ్చు, కప్పై పుట్టచ్చు, ఏమై పుడతామో మనకి తెలియదు. కర్మ వల్ల ఈ జన్మ వచ్చింది. మళ్ళీ పనికి మాలిన కర్మలు చేసి దారిద్ర్యాన్ని కొని తెచ్చుకోకూడదు. అందుకే గురోరణ్యన్న విద్యతే, చిట్ట చివరికి వచ్చేసరికి మనకి పురాణములన్నీ ఒకటే చెప్పే, గురువు తప్ప మరొకటి దిక్కులేడు. గురువు చెబితే ఇక పాపము లేదు పుణ్యము లేదు, ఆయన చెప్పిందే శాస్త్ర ప్రమాణము. దానిని స్వీకరించిన వాడికి మాత్రం వాడికి ఏ శరీరానికి మనస్సుకి దోషం ఉండదు. ఎంతవరకు దోషం ఉంటుంది అంటే గురువు చెప్పని పనులు చేస్తేనే దోషం. ఒకసారి గురువుగారు ఆజ్ఞ అయితే ఏ దోషము చేసినా దోషము చేసినా దోషం కాదట, శాస్త్ర ప్రమాణం. ఆ మాటే భాగవతంలో కృష్ణుడు నేను జగద్గురువుని కాబట్టి చెప్పినట్టు అనుసరించండి అని చెప్పాడు ఆయన. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. సమస్త ధర్మాలని విడిచిపెట్టండి, నేనొక్కడే మిమ్మల్ని రక్షించేటటువంటి దైవాన్ని, కాబట్టి నేను నా దగ్గరకు రాగానే సమస్త పాపాల నుంచి విముక్తి కలగజేసి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చిట్ట చివర భగవద్గీతలో ఇవన్నీ చెప్పి చెప్పి ధర్మాలు అనుసరించండి అని. ఇంక చివరికి వచ్చేసరికి కృష్ణం వందే జగద్గురు అనుకోవండి చాలు అన్నాడు ఆయన. ఈ నైమిషారణ్యం అలాంటి అనేక శుభములకు నిలయం. ఈ నైమిషారణ్యానికి తీర్థయాత్రలకి కృష్ణుడి యొక్క అన్నగారు బలరాముడు వచ్చాడు. శ్రీకృష్ణుడు అవతారంలో ఒకటి కాస్తమా, కృష్ణుడు పరిపూర్ణ దేవత, ఆయనే ఈ అవతారాలు ఎత్తాడు. అందుకే దశావతారాల్లో బలరామ అవతారం చెబుతాం తప్ప కృష్ణావతారాన్ని చెప్పాం.